సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామసహస్రం సమర్పిస్తూ శ్రీ సత్యసాయి సందేశామృత పంచాహ్నిక కార్యక్రమంలో ఈవేళ 4వ రోజు. తొలి రోజంతా ఉపదేశము, సందేశము, ఆదేశము, ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, భేదభావస్థితిని కూలంకషంగా మాట్లాడుకున్నాం. 2వ రోజు లవ్ ఆల్ అనేటువంటి ఒక మాటని, ఒక మహావాక్యాన్ని మానవుడు తన సాధనా జీవితంలో ఎట్లా వాడుకోవాలి, దేనిని ప్రేమించాలి, ఎట్లా ప్రేమించాలి, అసలు ప్రేమంటే ఏమిటి అనేటువంటిది, అది ఒక డైనమిక్స్ లో దాన్ని మాట్లాడుకున్నాం. నిన్న సర్వాల్ సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా ప్రేమ సేవ అనబడేటువంటి ఒక సేవాయోగం వైపు నడిపించినటువంటి మహత్తరమైనటువంటి సాధనా భూమిక అది. ఈ సేవ అనేక విధాలుగా సాగుతుందని, ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల లాలసత్వతో, భోగతతో, అట్లాగే కీర్తి కోసం, ప్రాచుర్యం కోసం జీవుడు గనక ప్రయత్నించినట్లయితే అది చాకరీ చేసినట్లేనని, చాకరీ చేస్తే కూలి డబ్బులు దొరుకుతాయని, సేవ చేస్తే భగవంతుడి అనుగ్రహం దొరుకుతుందని విచారణ చేసుకున్నాం. అయితే ఈవేళ 3వ మహావాక్యమైనటువంటి హెల్ప్ ఎవరికి వెళ్లబోయే ముందు, సోదరులు, మిత్రులు, వారి రంగంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఎప్పుడూ నిలబెట్టుకున్నటువంటి వల్లీశ్వర్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు. చాలా ఉదాత్తమైనటువంటి ప్రశ్న ఇది. ఆత్మ శుద్ధం, అది చైతన్యం, మాలిన్యరహితం, కళంకితరహితం, అది ఛాయారహితం, జన్మరహితం, మరణరహితం, అంతా రహితమే. మరి అది వచ్చి ఈ దేహంతో సహితమైనప్పుడు, కూడి ఉన్నప్పుడు ఎందుకని తన లక్షణాన్ని పోగొట్టుకుంటున్నది అనేది ప్రశ్న. కొంత వారు భాగవతం నుంచి సమాధానం కూడా చెప్పారు, అది పరమేశ్వరుడిచ్చిన సమాధానమే. అయితే పరమేశ్వరుడు కూడా అంతా చెప్పడు, కొంత మనకు వదిలిపెడతాడు, ఆలోచించమంటాడు. ఆ ఆలోచించమనేటువంటి రీతిలో మన అవగాహనకి లోబడి, మన పరిమితికి లోబడి, మన దృష్టికి లోబడి, మన సాధనకి లోబడి ఇంకాస్త ముందుకు వెళ్లి గనక విచారణ చేసినట్లయితే, ఆత్మ మానవ దేహాన్ని ధరించినప్పటికీ తన ఉనికిని కోల్పోలేదు, తన చైతన్య స్థితిని కోల్పోలేదు, తన మార్పెరగనటువంటి అనంతమైనటువంటి స్థాయిని కోల్పోలేదు, అది దిగజారలేదు. కాని ఇవన్నీ జరిగేటువంటి దేహంలో తాను సాక్షీభూతంగా మాత్రం ఉన్నది. తల్లి గర్భంలో అండంగా పిండంగా ఉన్నప్పటి నుంచి శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఆ ఆత్మ నిత్యమై, సత్యమై, శాశ్వతమై, నిర్మలమై, బుద్ధమై, శుద్ధమై, మహాచైతన్య స్వరూపంగా, ప్రవాహంగా లేదు, నిలకడగా ఉన్నది. అనంతంగా కనిపించటం లేదు, బిందు స్వరూపంగా ఉన్నది. కాని ఉండి ఏం చేస్తున్నది అంటే, ఈ దేహము, ఇంద్రియాలు, షడూర్మములతో, షడ్వికారములతో, షడ్వర్గములతో ఏర్పడినటువంటి ఈ దేహం చేసేటువంటి అనేకానేకమైనటువంటి కర్మలకి అది నిజానికి అంతఃసాక్షిగా ఉన్నది. అందుకనే భగవాన్ రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వత మద్దతావ పవన చరణరోధాత్ ఆత్మనిష్టోభవత్వం. అంటే హృదయస్థానంలో నేను 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 అని అనునిత్యము అనుక్షణము ఒక యోగస్థితిలో నిరంతరము ఒక అఖండ అనాహతమైనటువంటి నాదం చేసేటువంటి ఒక చిద్ఘన ఆనంద బిందు స్వరూపమే నీవని ఎరుగరాదా, అది నీవు కదా. ఆ నీవుని వదిలిపెట్టి నేను అంటే ఇంద్రియాలు, సర్వాంగీణమైన దేహం, మనస్సు, ఆలోచనలు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నింటితో కూడినటువంటి ఈ దేహాన్ని నేను అని భావిస్తున్నావు కనుక నీవు ఆత్మవి అన్నటువంటి స్పృహని కోల్పోతున్నావు అన్నారు. దానికి ఒక సాధారణ స్థాయిలో విచారణ చేస్తూ ఒక సాధకుడు ఇటువంటి ప్రశ్నే వేసినప్పుడు కాస్త ముందుకు వెళ్లి చాలా రేషనల్ గా, చాలా రాడికల్ గా, చాలా ప్రాక్టికల్ గా, మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చాలా ప్రూడెంట్ గా ఒక సమాధానం ఇచ్చారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడేటువంటి నాలుగు, ఈ నాలుగు ప్లస్ ఆ మూడు కలిపితే ఏడు అయితే తను సప్తకాన్ని దాటితే మిగిలిందంతా ఆత్మే కదప్ప అని ఒక సమాధానం ఇస్తే, అయ్యా ఇది పండితుడికి అర్థమవుతుంది, పామరుడి గతేమిటి అని అడిగినప్పుడు, ఏం లేదు, ప్రతి ఇంటికి ఒక సింహద్వారము ఒక వాణిద్వారము ఉంటుంది. అలవాటైనటువంటి యజమాని, అర్హత ఉన్నటువంటి యజమాని, హక్కు ఉన్నటువంటి యజమాని, ఎరుక కలిగినటువంటి యజమాని సింహద్వారాన్ని తట్టి లోపలికి ప్రవేశిస్తాడు. ఎరుక లేనివాడు, అట్లా రావటానికి అర్హత లేనివాడు, ఇంకా ప్రాప్తి లభించనివాడు, వెనక నుంచి వాణిద్వారం అంటే దొడ్డిదారిలో నుంచి వాడు ప్రవేశిస్తాడు. వీడు ఇటు నుంచి, వాడు అటు నుంచి, ఎవరు ఇటు నుంచి ప్రవేశించినా ప్రవేశిస్తున్నది మాత్రం హృదయ కుహరంలోకే. కాబట్టి ఆ ఆత్మే దేహంగా వెలిగిపోతున్నదన్న భావనతో నిలకడ చెంది ఉన్నట్లయితే దేహాత్మ భావన కూడా ఒక పవిత్రీకరణ స్థాయికి చేరుతుంది. కనుక దేహాత్మ భావన అల్పస్థాయి కాదు. దేహం పట్ల మమకారము, వ్యసనము, వ్యామోహము ఉండటం తప్పు తప్ప ఈ రెండు, దేహము, ఆత్మ భిన్నం కావన్నారు. దానిని సర్వదేవతా అతీత స్వరూపులు, సర్వవేదాంత సారాలకు మూలమైనటువంటి సత్యసాయి భగవానుడు ఇంకా అధునాతనమైనటువంటి భాషలో, మనస్థాయిలో దీన్ని కంటెంట్ కంటైనర్ రిలేషన్ గా చెప్పారు. కంటెంట్ ఏముంది, గాడ్రేజ్ బీరువా, అది దేహం. కొన్నాళ్లు బాగుంటుంది, తర్వాత రంగు వెలుస్తుంటుంది, దానికి ఉండేటువంటి లాక్ మారిపోతుంటుంది, రంగులు మారిపోతుంటాయి, పైన పెచ్చులు ఊడిపోతుంటుంది. కానీ నువ్వు లాకర్లో పెట్టుకున్నటువంటి డైమండ్ నగ అది అట్లాగే ఉంటున్నది. ఆ డైమండ్ నగ పెట్టుకుంటాను అంటే పెట్టుకో ఉంటున్నది, పెట్టుకోవటం అయిపోయింది నిన్ను దాచిపెడతాను అంటే దాచుకో ఉంటున్నది. పెట్టుకున్నా, దాచుకోబడినా, మరొక చోట ఉన్నా తన స్థితిని ఎట్లా కోల్పోవటం లేదో ఈ ఆత్మ కూడా నిత్య సత్య శుద్ధ బుద్ధ్యాత్మకంగా పరమ పవిత్రంగా అనంతంగా అచ్యుతంగా అఖండంగా చిద్ఘనంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా మహాపరిపూర్ణంగా ఒక చైతన్య స్థాయిలో కదలక మెదలక అదరక బెదరక చెదరక నిలబడి ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి అచలమైనటువంటి స్థితి గనక అచలం లోపల ఉన్నది చెలిస్తున్నదంతా బయట ఉన్నది. ఈ బయట చూస్తున్నదంతా దేహమే కాని ఆత్మ కాదు, ఆత్మ చూపిస్తున్నది. అందుకే సత్యసాయి భగవాను ఒక ప్రశ్న వేశారు, స్వామి బ్రహ్మపదార్థం బ్రహ్మపదార్థం అంటున్నారే, ఈ బ్రహ్మపదార్థానికి నిజానికి అర్థమేమిటి, అబ్స్ట్రాక్ట్ హైపాథీసిస్, మనస్సు పట్టుకోలేదా, మనస్సుకి అతీతమైనదా, మనస్సుకి అతీతమైతే ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం పదార్థం ఎట్లయింది అన్నప్పుడు, ఏం లేదు బంగారు, దేనిని ఈ కనులు చూడలేవో, దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో, ఆ ఎరుకే బ్రహ్మ పదార్థం. ఎంత అద్భుతమైన నిర్వచనం, సత్యసాయి భగవానుడి నోట వెలువడినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇది. కన్ను ఉన్నా, కనుగుడ్డు ఉన్నా, లోపల నేత్ర పటలం ఉన్నా, ఇవన్నీ కూడా కేవలము యాంత్రికమైనటువంటి భావనలో ఉన్నవే తప్ప మార్మికము, తాంత్రికము, పూర్ణము, శుద్ధము అయిన మహాచోదక ప్రేరణ శక్తి మాత్రం లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థమే. కనుకనే సర్వం కల్విదం బ్రహ్మ, కదులుతున్నంతసేపు ఇది భ్రమగా ఉన్నది, ఇది కదలటం గనక ఆగిపోయి నిశ్చలమైతే ఇది బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మము యొక్క ఒక చలన పార్శ్వము దేహమైనట్లయితే, అచల పార్శ్వము ఆత్మ అయినట్లయితే, ఈ ఆత్మ నిత్యంగానే ఉన్నది. మరి ఆత్మ చెడిపోయిందా అంటే చెడే పదార్థంలోనే అది ఉంటుంది. చెడే పదార్థం ఎప్పుడూ బయటే ఉంటుంది, చెడని పదార్థం దాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. శిథిలాలయంలో శివుడు ఉండనట్లుగా, ఎప్పుడైతే ఈ దేహము, ఈ గూడు, ఈ బసేరా దీని అవసరం ఎప్పుడైతే తప్పిపోతుందో, కాలవశాత్, కార్యకారణ కాల కర్తవ్య నిమిత్తవశాత్ వచ్చినటువంటి ఈ జీవుడు దేహాత్మ భావనను దాటి పరమాత్మ భావనతో అనుసంధానం చేసుకోగలిగితే, బయట ఉన్నటువంటి దేవీదేవతా స్వరూపాల ఉపాసన చేత, ఉపవాసముల చేత, ఆరాధన చేత, పూజాదుల చేత, అనేక కారణాల చేత, అనేకానేక మార్గాల ద్వారా మళ్లీ తనలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తాను దర్శించుకోవటం కోసమే ఇవ్వబడినటువంటిది ఈ మహత్పూర్ణమైనటువంటి మానవ జన్మగా, మానవ శరీరంగా గనక మనం భావన చేస్తే, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, పరిపూర్ణమైనటువంటి ధర్మకర్మలు చేయటానికి, కర్మలనన్నింటినీ ధర్మమయం చేయటానికి ఈ శరీరం తప్ప మనకు మరొక ఆధారం లేదు. ఒక వేదాంతి ఈ దేహము తుచ్చమని, అల్పమని, నీచమని, నీటి మీద బుడగాని, ఎప్పుడైనా రాలిపోయేదేనని భయపెడుతూ ఉంటాడు. నిజమే, రాలేదాకా ఇదే శాశ్వతం. మన నుంచి వీడిపోయేదాకా ఇదే మనకు ఆధారం. దేహం ఉన్నది గనక విచారణ చేస్తున్నాం, దేహం ఉన్నది గనక వింటున్నాం, దేహం ఉన్నది గనక అంటున్నాం, దేహం ఉన్నది గనక కంటున్నాం. కాబట్టి ఈ దేహాన్ని ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా, పరమేశ్వరుడు మన యందు ఆత్మస్వరూపుడుగా, బిందుస్వరూపుడుగా ఉన్నాడనేటువంటి ఒక భావనతో గనక ఉన్నట్లయితే, దేహాత్మ భావన నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో సన్నగిలి, తగ్గి, నియంత్రించబడి, నిరోధించబడి, చివరకు నిర్మూలించబడుతుంది గనక అధ్యాత్మ విచారధారలో. అధ్యాత్మ అంటేనే దేహాతీతమైన భావన అని శంకర భగవత్పాదులు ఆత్మ అనేటువంటి దానికి వారిచ్చిన పరమాద్భుత నిర్వచనం ఏమిటి అంటే, ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు, ఏమీ లేదా అంటే ఏమీ ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే. ఈ ఆత్మే కాస్త దేహంగా, ప్రకృతిగా, అనేకమైనటువంటి ఋతువులుగా భావన కల్పిస్తూ ఈ మాయామయ జగత్తులో మళ్లీ శంకర భగవత్పాదులే అన్నట్లుగా అద్దంలో బొమ్మలాగా, ప్రతిబింబంలాగా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణము అమూర్తమై ఉన్నది. అసలు దక్షిణామూర్తి ఎక్కడున్నాడన్నారు శంకర భగవత్పాదులు? అమూర్తమైన దానికి మూర్తిమంతమైనటువంటి స్వరూపాన్ని, సగుణాన్ని, స్వభావాన్ని నీవు కల్పించుకోవాలి. ఒక అకాడమిక్ డిస్కషన్ కోసం, ఒక విచారధార కోసం, ఒక వాద ప్రతివాదన కోసం అసలు విషయాన్ని పట్టుకోవటానికి అసలు కానిదేదో దొరికితే తప్ప అసలు దొరకదు. ఎందుకంటే జన్మ ఎత్తితే తప్ప కర్మ తీరదు, కర్మ చేస్తే తప్ప ఈ జన్మ తీరదు గనక ఈ రెండింటినీ కూడా ఒక సమన్వయ స్థాయిలో, ఒక తీవ్రమైనటువంటి విచారధారలో మన మనస్సుని గనక లగ్నం చేయగలిగిన, నిమగ్నం చేయగలిగిన, ధ్యానాతురులమై ఉన్న, జానులమై నిలకడి చెంది ఉన్న, యోగత్వాన్ని మనం సంపాదించుకున్న, చివరకు పరమంగా చరమంగా లభించేది అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. ఆ లోపల గురుస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మే చిత్తజుడై ఉన్నాడు గనక, చిత్తం లోపల ఉన్నాడు గనక ఈ సర్వము కూడా బ్రహ్మీమయంగా ఉన్నది, పూర్ణంగా ఉన్నది, కాలుష్యం లేదు. అందుకనే గరుడ పురాణంలో కూడా మరొక్క మాట, మనం దేహం వదిలిపెట్టినప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఏ చెట్టుకు వేలాడుతుంది అనేటువంటి కొన్ని ప్రశ్నలున్నాయి. ఎక్కడికి వెళ్లదది, ఇక్కడే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళటానికి ఇంకో టెంటు ఉంటే కదా. అందుకనే మీరు ఏ మహత్తరమైనటువంటి సద్గురువు యొక్క ఆఖరి మాటలు ఈ ప్రపంచంలో వినండి, నేనెక్కడికి వెళుతున్నాను, ఇక్కడే ఉంటున్నాను అన్నాడు. మనకి ఇక్కడే అంటే ఈ భూమి అనుకుంటాం, కానే కాదు, చతుర్దశ భువనాలు తన శరీరంలో నింపుకొని ఆపాదమస్తకము కూడా భువన సదృశ్యంగా ఉన్నటువంటి ఈ మానవ దేహం దేవాలయమే, కదిలే రథమే, ఇది కవచమే, ఇది దహింపబడుతుంది గనక దేహమని, శీర్ణమవుతుంది గనక శరీరమని, మార్పు చెందబడుతుంది గనక శరీయతి ఇతి శరీరః అని అనేకమైన పేర్లు ఇవ్వబడ్డాయే కాని ఇది నిస్థూలమైన, అనంతమైన, అఖండమైన, ఆనంద సంధాయకమైనటువంటి ఒక మహామహిమాన్వితమైనటువంటి ఆయుధంగా మనం భావన చేయగలిగినట్లయితే, ఈ శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మని ఎవరు తీసుకువెళతారు? ఒక పసరిక పాము పదరిళ్లలో పారాడుతున్నటువంటి వేళ ఎక్కడో గగన గగనాంతరాలలో విహారం చేస్తున్నటువంటి ఒక గరుడ పక్షి అంతటి పచ్చని పొదలోనూ పాకుతున్న పచ్చపామును పట్టుకుని ఎట్లాగైతే తన గోళ్లతో పట్టుకుని ఎంత వేగంగా భూమి మీదకొచ్చి అంతే వేగంతో వెళ్లి అది మరణించేదాకా తన గోళ్లతో పట్టుకుని మరణించటానికి కొన్ని క్షణాల ముందు ఎట్లా తింటుందో అలాగే ఆగామి, సంచిత, ప్రారబ్ధ అనబడేటువంటి మూడు ప్రధానమైనటువంటి ఈ యోగాలలో కర్మలలో జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చిత్తము ఏర్పడేదాకా ఆత్మ అక్కడే ఉంటుంది. అందుకనే మనస్సును నియంత్రించవచ్చు, చిత్తాన్ని నిరోధించటం కష్టం. చిత్తాన్ని, దానికి వృత్తులున్నాయి గనక దానిని నిరోధించగలిగినట్లయితే దానిని యోగమన్నాడు పతంజలి. సత్యసాయి భగవానుడు దానిని ఇంకా చాలా సరళం చేసి యోగము అంటే ఏం లేదు బంగారు, నీతో నీవు కూడి ఉంటే అది అసలు యోగం అన్నారు. మనకి అన్నింటితో యోగించటం చాలా తేలిక, ఎవరెవరితోనో కలిసి ఉండటం చాలా తేలిక, ఎవరెవరితోనో మాట్లాడటం మనకు చాలా తేలిక, కానీ మనతో మనం మాట్లాడుకునేటువంటి ఆ శక్తిని, స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ తపోభూమికని మనం సంపాదించుకోవటం కష్టం. కాబట్టి సత్సంగం చేత, సత్సాంగత్యం చేత, సద్గోష్ఠి చేత, సదాచారం చేత, సమ్యక్ సంకీర్తన చేత, అనేకమైనటువంటి భావనల చేత మనల్ని మనం తడుముకోవటానికి, మనల్ని మనం తాకటానికి, మనల్ని మనం స్పృశించుకుని స్వ ఆత్మ అనుబంధాన్ని, అనుభవాన్ని, ఆనందాన్ని ఇక్కడే ఇప్పుడే పొందటానికి ఈ శరీరాన్ని ఆధారం చేసుకుందాం. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ చివరగా దీనికి సంబంధించి కేనోపనిషత్తులో ఒక చిన్న కీలకమైనటువంటి ఉపదేశం ఉన్నది. ఏమిటి అంటే, సర్వ ఇంద్రియాల యొక్క చలనము కూడా ఆత్మ నుంచి ప్రభవించినదే, ఏ ఇంద్రియమూ దానంతట అది కదలదు. దానిని అట్లా చెబితే అర్థం కాదు గనక, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఒక మాట అన్నారు. ఎవరు ఆ శివుడు? ఆ శివుడు ఆత్మైతే చీమ అనేటువంటి ఇంద్రియం కదులుతుంది. వాడు కదిలించకపోతే ఇంద్రియాలు స్తబ్దమై, నిశ్శబ్దమై, నిశ్చలమై, అచలమై, స్తంభీభూతమై ఒక్కచోట నిలకడ చెంది ఉంటాయి గనక. ఈ సర్వాన్ని కదిలిస్తున్నది ఎవరు అన్నటువంటి ప్రశ్న దోషరహితమైనటువంటి ఆత్మేనని, అది నిశ్చలంగానే ఉన్నదని, తాను కదలకుండా అన్నింటినీ కదిలిస్తున్నదని, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రారము ఒక్కటే కదలని స్థితిలో ఉన్నదని, ఈ ఆరు చక్రాలు కదులుతున్నదని, ఈ ఆరు ప్లస్ ఆ ఒకటి ఏడు కలిపితే వాటిని సప్తజ్ఞాన భూమికలుగా, వాటిని ఏడు కొండలుగా, అది శ్రీవేంకటాచల స్థితిగా, శ్రీవేంకట అచల స్థితి. వేమంటే పాపం, కట అంటే పోగొట్టడం, అచల అంటే స్థిమితంగా ఉండటం, అది వెంకటాచల శబ్దానికి. కాబట్టి ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి దివ్య విధానంలో దీని యొక్క దర్శనాన్ని, అంతరంగ దర్శనాన్ని గనక మనం సాధించుకోగలిగినట్లయితే ప్రతి ప్రశ్నకి సమాధానం మన యందే ఉన్నది. ఎక్కడ సూది కింద పడుతుందో అక్కడ వెతకాలి, అది అక్కడే ఉంది గనక. పడ్డదొకచోట వెతికేది ఒకచోట అయినట్లయితే అధ్యాత్మ పూర్ణం కాదు గనక. ఇటువంటి ఆలోచనని రగిలించినటువంటి, ఒక మంచి ఉత్తమోత్తమ ప్రశ్న సంధించినటువంటి వల్లీశ్వరుడు అంటే పరమశివుడే అటువంటి శివాయతనమైనటువంటి ఒక మూర్తికి నమస్కరిస్తూ స్వామి యొక్క సర్వ అనుగ్రహము వారి యందు ప్రవేశించాలని ప్రార్థిస్తూ స్వామి చెప్పినటువంటి ఈ హెల్ప్ ఎవర్ అనేటువంటి ఒక మాటలోకి మనం వెళదాం. పైకి ఇంగ్లీష్లో చెప్పారేమిటి బాబా గారు ఇలా చెప్పచ్చునా అనంటే మనకి అర్థం, అలా చెప్తే తప్ప అసలు తెలుగే అర్థం కావటం లేదుగా. కాబట్టి హెల్ప్ ఎవర్ రెండు మాటలున్నాయి, చాలా అందమైన మాటలు. నిన్ననే సర్వీస్ అంటేమిటో మాట్లాడుకుని మాట్లాడుకుని మళ్లీ దానికంటే కాస్త తక్కువ స్థాయికి చెందిన హెల్ప్ లోకి దిగామా అనిపిస్తుంది, కానే కాదు. హెల్ప్ అన్నా సర్వీస్ అన్నా ఒక్కటే నిజానికి. ఈ హెల్ప్ ఎవరికి చెయ్యాలి, అసలు హెల్ప్ ఎందుకు చెయ్యాలి అంటే సహనావవతు అని చదువుతున్నాం కదా రోజు, కలిసి ఉండాలి, కలిసి సంపద పెంచుకోవాలి, కలిసి చదువుకోవాలి, కలిసి బుద్ధిని పెంచుకోవాలి, అంటే అంతా కలిసే ఉండాలి, కలిసే చెయ్యాలి. సోమంగా కాక సత్రంగా ఉండాలి, కాంప్రహెన్సివ్గా ఉండాలి, కమ్యూనిటీగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉన్నా ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా, సృష్టి ఎప్పుడూ కూడా అసమగ్రంగానే ఉన్నది, అసమానంగానే ఉన్నది. ఒక సమసమాజ స్థాపనని నేను సాధించబోతున్నాను అని ఎవరన్నా అంటే మనం జాలిపడవలసిందే. అటువంటి సమాజం ఒక ఊహాచిత్రమే కాని అది వాస్తవిక దృష్టి మాత్రం కాదు. సమాజంలోనే ఒక అసమానత ఉన్నది, దాని సృష్టిలోనే. మరి అసమానత ఎప్పుడూ ఉంటుందా, ఈ గ్యాప్ ఎప్పుడూ పూడ్చలేమా అంటే, కలిగిన ప్రతివాడు నలిగిన వాడిని కాపాడుకోవాలి. అందుకే ఆ కలిగిన వాళ్ళు ఏర్పడ్డారు. కలిగిన వాడు కలిగిన వాడుగానే ఉండిపోతే, నలిగిన వాడు నలిగిన వాడుగానే ఉండిపోతే ఈ రెండూ ఎట్లా సమన్వయం? కనుక ఈ ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఈ సహజీవన సౌందర్య దివ్య విధానంలో నుంచి ఈ ప్రపంచాన్ని, సృష్టిని, ప్రకృతిని సమర్థవంతంగా నిలబెట్టుకోవాలి. ఆ ప్రకృతి యొక్క స్వీయ ధర్మానికి గౌరవాన్నిస్తూనే, మర్యాదనిస్తూనే, అది చేసేటువంటి అనేకానేకమైనటువంటి విన్యాసాలకి లోనవుతూనే, ఎన్నెన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా తాను తానుగా ఉండగలిగినటువంటి స్థాయికి వెళ్లాలి అంటే, ఇవాళ మన చేతిలో మనం ధరించవలసింది హెల్ప్ అనబడేటువంటి ఒక మాట, ఒక సాధన. అది ఒక గొప్ప ఉపకరణం. ఎవరికి హెల్ప్ చేయాలి? పాత్రత ఎరిగి దానం చేయమన్నది. పాత్రతని ఎలా ఎరగాలి? దానం చేశాక అపాత్రుడు అని తేలితే ఏం చేద్దాము అని. పాపం తీసుకున్నవాడిదే కాని పాపం ఇచ్చినవాడిది కాదు. అయితే ఈ సమాజం ఎప్పుడూ కూడా ఒక వర్గం. అన్ని వేళలా ఈ సమాజం నన్ను కాపాడితే బాగుండును, నేను కూడా వాడి స్థాయిలో జీవించగలిగితే బాగుండును అని ఒక భౌతికమైనటువంటి స్థితిలో ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాడు. భౌతిక అవస్థలో దానం చేత, అనేకమైనటువంటి సత్కర్మలు చేయటం ద్వారా, అనేక మందిని సంఘటితపరచటం ద్వారా, అనేక మందిని ఏకీకృతం చేయటం ద్వారా ఒక సంపద కలిగినటువంటి వాడు 10 మంది దొక్కలు నింపగలిగితే అది ఒక రకమైనటువంటి హెల్ప్. ఈ హెల్ప్ అనేటువంటి మాటని మామూలుగా మన విచారణ కోసం పరోపకారము అనే మాటలో గనక వెళ్లినట్లయితే, సహాయము పరోపకారము భిన్నం కాదని, సహాయము అంటే అవసరమైనప్పుడు, అవసరమైనటువంటి వేళ ఆ స్పందన కలిగినటువంటి దివ్య విధానంలో నుంచి గనక చేయూతని ఇవ్వగలిగినట్లయితే అది హెల్ప్. అప్పటికప్పుడు చేసేది. సర్వీస్ ఒక నిరంతరమైనటువంటి అధ్యాత్మ సాధన. భౌతికమైన స్థాయిలో జరిగేదంతా హెల్ప్ అనుకున్నట్లయితే, ఆధ్యాత్మిక స్థాయిలో జరిగేదంతా సర్వీస్ అనుకోవాలి. సత్యసాయి భగవానుడు అన్నటువంటి ఒక మాట ఏమిటంటే, సర్వీస్ ని గనక నువ్వు స్పిరిచువల్ యాక్టివిటీగా, దానిని ఒక స్పిరిచువల్ టూల్ గా నువ్వు గనక భావన చేసినట్లయితే అది ఒక పవిత్రీకరణం చెందుతుంది. పవిత్రతాభావంతో చేసేటువంటి ప్రతి పని ఒక విజయాన్ని, ఒక ఆనందాన్ని, ఒక పరితృప్తిని, ఒక సంతృప్తిని కలిగించి పరిధీనత్వాన్ని సంహారం చేస్తుంది గనక సర్వీసును నువ్వు అధ్యాత్మలో ఒక యోగంగా భావన చేయి. అందుకే దానికి ఆయన సేవాయోగము అని పేరు పెట్టారు. ఈ సహాయ యోగము అనేది లేదు. ఈ సహాయం ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఏర్పడేది సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అవతలవాడి యొక్క అవసరం యొక్క తీవ్రతని బట్టి, మనస్పందనను బట్టి జరిగేది ఆ హెల్ప్. ఈ హెల్ప్ అనే దాంట్లో ఎవరు ఈ చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి వాడు అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాలి. ఏమో ఎటు నుంచి నా అవసరం ఎవరికొస్తుందో, ఎవరికి నేను సహాయం చేయవలసి ఉంటుందో అనేటువంటి ఒక దివ్య భావన మనస్సులో గనక ఉంచుకోగలిగినట్లయితే ఆ రెండవ శబ్దం ఎవర్. ఎవరంటే అన్ని వేళలా సహాయం చేయటానికి మన తల్లిదండ్రుల తద్దినాలో, మన పుట్టుపండుగలో, లేకపోతే మరొకటో ఎందుకు రావాలి? మానవుడు తన నిత్య నైమిత్తికమైనటువంటి జీవితంలో అనేకానేకమైన ఒడుదుడుకులకు లోనవుతున్నప్పుడు అందరికీ చేయలేకపోయినా ఎవరైనా మన వాకిట వచ్చి నాకు ఈ సహాయం కావాలి అన్నప్పుడు వాడి పాత్రతని ఎరగకుండా చేసేటువంటిది నిజానికి హెల్ప్. ఆ క్షణాన వాడు మనల్ని కోటానుకోట్ల రూపాయలు కోరడు, ఈ సహాయం మీ నుంచి కావాలి అంటాడు. అది కేవలం డబ్బు కాకపోవచ్చు, పిడికెడ అన్నం కావచ్చు, ఒక ఆప్త వాక్యం కావచ్చు, ఆత్మీయతా స్పర్శ కావచ్చు, వాత్సల్యపూరితమైనటువంటి ఒక చల్లని మాట కావచ్చు, ఇది కూడా హెల్పే. కానీ మనం సిద్ధంగా ఆ ఎవర్ అనేటువంటిది సాధనలో మనం పట్టుకోవలసినటువంటి మాట. జనరల్ గా సాధారణంగా మనం చేసే పని ఎవరైనా మన వాకిట్లోకి వచ్చి బెల్ కొట్టి నాకిది కావాలి అనగానే మనకి మూడ్ ఉంటే చేస్తాం, మూడ్ లేకపోతే తర్వాత కనపడంటాం. తర్వాత కనపడటానికి వాడికి అవసరం ఉండకపోవచ్చు, తీరికగా రండి అంటాం, వాడికి తీరికే లేకపోవచ్చు, అసలు ఆ మనిషే ఉండకపోవచ్చు. కనుక మన వాకిట్లోకి వచ్చి మన సహాయం ఒకడు కోరాడు అంటే మన స్థితిగతులను కూడా ఒక్కసారి గమనించుకుని దంభముచేత ప్రగల్భంచేత సహాయం చేయకూడదు. మనం కూడా పరిమితి ఎరిగి చెయ్యాలి. అందుకే సత్యసాయి భగవానుడి యొక్క ఈ సందేశంలో చాలా ఏళ్ల క్రితం, సుమారుగా 40 సంవత్సరాల క్రితం, సేవా కార్యక్రమాలు ఇంకా ఊపందుకోని రోజుల్లో ఒక మాట చెప్పారు. 1% ఆఫ్ యువర్ ఇన్కమ్, దానిని దాటి మీరు సేవలో ప్రవేశపెట్టద్దు. 1% 99 రూపాయలు మీ జేబులో పెట్టుకోండి, 1 రూపాయి మీది కాదనుకోండి, పక్కన పెట్టుకోండి. అది ఎవరికి ఏ అవసరం వస్తుందో దానికి వినియోగించండి. అయ్యో నా దగ్గర 100 ఉన్నాయి, 100 ఇచ్చేస్తానంటే కర్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోవద్దన్నారు స్వామి. కర్ణుడు దానం చేసిన అహంకారంతో చేశాడు. అలాగే బలిచక్రవర్తి ఏమన్నాడు, సాక్షాత్తు విష్ణుస్వరూపమే నా వాకిట్లోకొచ్చి నాకిది కావాలి అని 3 అడుగుల నేలడిగితే నేను కాక ఎవడివ్వగలడు అన్నాడు ఒక మాట. రెండవది, ఓ బ్రాహ్మణుడా, ఓ పసివాడా, బలిచక్రవర్తి వంటి దాన చక్రవర్తి దగ్గరకొచ్చి మడులో, మాణ్యాలో, అగ్రహారాలో, పల్లకీలో, మణిమాణ్యాలో ఇవి అడగవాలి గాని దాత యొక్క శక్తిని కూడా గ్రహించలేని నువ్వు 3 అడుగుల నేల అడుగుతున్నావేమని పరిహసించాడు. అక్కడ ఆయనకు కావలసింది 3 అడుగులే తప్ప మన దగ్గర ఉన్న మణిమాణ్యాలు కాదు. మన దగ్గర ఎంత ఉండనివ్వండి, వాడికేం కావాలో అది ఇవ్వగలిగితే అది నిజమైనటువంటి హెల్ప్. కనుకనే శుక్రాచార్యుడు చెప్పాడు, నీ సమస్త రాజ్యాన్ని కబళించటానికి బలిచక్రవర్తి వచ్చాడంటే ఇంకా అహం చావనటువంటి బలి. ఏమన్నాడు, ఆ విష్ణువు యొక్క చేయి కిందై మీద నాదుంట మేల్గాదే, రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా అపాయమే. ఈ శరీరం ఉంటుందా గురుదేవ, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నా యజ్ఞశాల యోగకు వచ్చి విశ్వజిత్ యాగం చేయబోతున్న విశ్వాన్ని జయించబోయేటువంటి యాగం ఇది. దీనిలో విష్ణుస్వరూపమైనటువంటి పరమాత్మచ్చి నాకు ఇది కావాలని అడుగుతున్నప్పుడు దీనిని మించిన యజ్ఞ సాఫల్యమేమున్నది అన్నాడు. విశ్వాన్ని జయించటానికి రాలే, జయింపబడిన ఇంద్రియాలతో ఇదే విశ్వంలో జీవించటానికి జీవుడు వచ్చాడు. ఈ చిన్న స్పృహ బలికి లేనందువలననే వెంటనే ఏమన్నాడు, భార్యను పిలిచాడు. పిలిచి, ఇదిగో హేమపాత్ర, బంగారు పాత్ర పట్టుకురా, దానిలో పుణ్యతీర్థాలలో నుంచి తెచ్చినటువంటి నదీ జలాలున్నాయి, అవి తీసుకురా. ఆ వటువు యొక్క చిన్న పాదాలు పెట్టడానికి ఒక బంగారు పళ్ళెరను తీసుకురా అనటంలోనే అక్కడ హెల్ప్ అడుగుతున్నది, 3 అడుగుల హెల్ప్ అడుగుతున్నాడు ఆయన. నాకు చాలంటున్నాడు, మిగతావి నేనేం చేసుకోను, నాకవన్నీ అవసరం లేదంటున్నాడు. అడుగుతున్నవాడి అవసరాన్ని గుర్తించకుండానే అవసరానికి మించి తన యొక్క దాన ప్రతిభని చూపించటానికి, దాన గర్వాన్ని దానాతిశయాన్ని ప్రదర్శించటానికి బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్ అంటాడు పోతన. తాను చూసొచ్చినట్లే ఆ సర్వపాదములు, వేదములు, ఉపనిషత్తులు, ఆగమాలు అన్ని కూడా అలంకరించుకున్నటువంటి ఆ దివ్య పాదాలని ప్రక్షాళన చేయటానికి, కడగటానికి, అభిషేకించటానికి బలిచక్రవర్తి ఇంత హంగామా చేశాడు అంటాడు. ఆ హంగామా ఫలితం ఏమిటంటే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి స్థితిగతులను పోగొట్టుకున్నాడు. అయితే పరమేశ్వరుడు దోచుకోవటానికి వచ్చినవాడు కాదు, దయాహీనుడు కాదు, కరుణ లేనివాడు కాదు. కాని ఆయన అన్నాడు, నీకు రావలసినటువంటి ఇంద్ర పదవి వచ్చేదాకా నిన్ను నేను కాచుకుంటా, అంతవరకు పాతాళలోకంలో నన్ను స్మరిస్తూ, నారాయణ స్మరణం చేస్తూ, ధ్యానిస్తూ, యోగిస్తూ నీ ఉన్నట్లయితే నీ ఉన్నటువంటి ప్రదేశానికి సుదర్శనంగా, నిత్య దర్శనంగా నీకు నేను రక్షకుణ్ణై నిలుస్తాను. నీకు ఇంద్ర పదవి వస్తుంది, కాని ఎప్పుడు ఎప్పుడో వస్తుంది, వచ్చేదాకా ఉండు. నిన్నొక్కడిని వెళ్లవనటం లేదు, నీ తాత నా భక్తుడు గనక ప్రహ్లాదుణ్ణి కూడా నేను పంపిస్తున్నాను. తాత, మనవలు ఇద్దరూ కూడా మళ్లీ మనవడైన నీకు ఇంద్ర పదవి లభించేదాకా. ఎలా లభిస్తుంది? ఇటువంటి దానం చేత ఇంద్ర పదవి లభించదు, నారాయణ స్మరణం చేత లభిస్తుంది, నారాయణ రూపభావన చేత లభిస్తుంది, నారాయణ తత్వ విచారణ చేత నీ దేహాత్మభావన నశించి బలి అన్నటువంటి భావన పోయి అసురీ లక్షణం నశించి ప్రహ్లాదు భక్తవరదుడైనటువంటి నా ప్రహ్లాదుని యొక్క సాంగత్యంలో, సాన్నిధ్యంలో, సామీప్యంలో ఒక సాయుధ్య స్థితిని నీవు పొందగలుగుతావు అని పరమ కరుణామూర్తి అయినటువంటి నారాయణుడు వటువే త్రివిక్రముడై పలికినటువంటి మాటలు మనబోటి వారందరికీ ఒక హెచ్చరిక, దానాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. దానగ్రహీత ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తమశీలుడై ఉండాలి. వాడి అవసరం జెన్యూన్ గా ఉండాలి, అది నిజాయితీతో కూడి ఉండాలి. దానికి మూడు లక్షణాలు చెప్పారు. వాడు, వాడి కుటుంబము, వాడి మీద ఆధారపడ్డ వాడి డొక్క ఎండిపోతుంటే ఆ డొక్కలు నింపవలసినటువంటి పని దాతది. దాత డొక్క నింపడానికి ఏమిస్తాడు? ఒకసారి జిల్లెళ్లమూడు అమ్మ మంచం మీద కూర్చొని ఉంది, ఎవరెవరితోనో మాట్లాడుతున్నది. ఎవరో వచ్చారు, ఏదో అడిగారు, ఎవరో వెళ్లారు, ఏదో ఇచ్చారు. ఇవ్వగానే అమ్మ ఆ వ్యక్తిని అడిగింది, ఏమిచ్చి పంపావు అని. ఏం లేదమ్మా, ఓ అణా ఇచ్చి, ఆ రోజుల్లో అణా ఉండేది, అణా ఇచ్చి పంపించానమ్మా. అంటే అణా అన్నం అవుతుందా, వచ్చింది అన్నం కోసం కదా, అన్నం పెట్టవలసింది అన్నది. కాబట్టి ఆ అవసరం, ఆ హెల్ప్ ఎటువంటిది అనేటువంటిది మనం గనక గమనించినట్లయితే, కాస్త స్పృహలో ఉన్నట్లయితే, అందరికీ కూడా సమాన స్థాయిలో ఈ ప్రపంచమంతా కూడా ఈ సహాయం అందుకునే స్థాయిలో అది ఉంటుంది.